మొదటి శ్లోకం 21 చూడండి. యాచిత్ ప్రభాత్వమితి మేయ విభాసయిత్రీ.
యాచిత్ ప్రభాత్వమితి మేయ విభాసయిత్రీ.
యత్ సంక్రమాద్ఘట పటాద్యవ భాసికాదిః. ఆ బ్రహ్మ కీటమహమిత్యవ భాసమానః. యాసైవ సంవిదితి చింతయ సంతతం త్వం. ఏ చిత్ప్రకాశం విషయ వస్తువుల్ని వెలిగించి చూపిస్తుందో, ఏ చిత్ప్రకాశం వల్ల ఈ సమస్తమైనటువంటి విషయ వస్తువుల్ని అన్నింటినీ కూడా ఈ ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయో, ఏ చిత్ప్రకాశం వల్ల బుద్ధి విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉంటున్నదో, ఇది ఫలానాది, ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి విచక్షణ కలిగి ఉంటుందో, బ్రహ్మ నుండి కీటక పర్యంతం నేను 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 అని అంతటా ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నదో అదే సంవిత్తు, అదే ఆత్మ, అదే చిత్స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం, అదే నేను అని నిరంతరము కూడా విచారణ చేయాలి అని నిన్న మనం తెలుసుకున్నాం. మరి ఇంకా ఆత్మను గురించినటువంటి విచారణ ఎలా చేయాలి, ఇంకా ఏ విధంగా ఆత్మని మనం దృఢపరచుకోవాలి, నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని గట్టి చేసుకోవాలి అనేటువంటి దానికి మరొక శ్లోకంలో చెప్తున్నారు. 22వ శ్లోకం చూడండి. జాగ్రన్ ముఖ త్రివిధ ధామ సుసాక్షిణేయ. జాగ్రన్ ముఖ త్రివిధ ధామ విలక్షణాయ. స్వప్నాద్యనుస్మృతి బలాత్ సతతైక రూపా. సైవాహమస్మి చితిరిత్యవధారయత్వం. జాగ్రన్ముఖ త్రివిధ ధామ సుసాక్షిణేయ. జాగ్రన్ముఖ త్రివిధ ధామ విలక్షణాయ. స్వప్నాద్యనుస్మృతి బలాత్ సతతైక రూపా. సైవాహమస్మి చితిరిత్యవధారయత్వం. జాగ్రత్ముఖ జాగ్రత్తతో మొదలయ్యేటువంటి త్రివిధామసు మూడవస్థల్లోనూ, జాగ్రత్తతో మొదలైన మూడవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడవస్థల్లోనూ యా సాక్షినే ఏది సాక్షిగా ఉంటుందో, మూడు అవస్థల్లో కూడా ఏది సాక్షిగా ఉంటుందో, జాగ్రత్తముఖ త్రివిధామ జాగ్రత్త మొదలయ్యే మూడు స్థానాలకి, మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు స్థానాలకి యా విలక్షణ ఏది వేరుగా ఉంటుందో, ఈ మూడు అవస్థలకి ఏది సాక్షిగా ఉంటుందో ఏది వేరుగా ఉంటుందో, నిజంగా చెప్పాలంటే ఈ రెండు ఒకటే మాట. కాకపోతే సాక్షిగా ఉన్నదే వేరుగా ఉంటుంది, వేరుగా లేకపోతే అసలు సాక్షి ఎట్లా అవుద్ది? మనం ఎక్కడన్నా ఏదైనా చూస్తున్నామనంటే దానికంటే నేను వేరుగా ఉంటే కదా నేను దాన్ని చూడగలిగేది, వేరుగా లేకపోతే ఎలా చూస్తాం? కనుక సాక్షిగా ఉంటే వేరుగా ఉన్నట్టే, కాకపోతే వేరుగా ఉంటే సాక్షిగా ఉంటారా ఉండాలని మాత్రం నమ్మకోలేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం వేరుగా ఉన్నాం, మీకన్నా నేను వేరుగా ఉన్నా, కన్నా మీరు వేరుగా ఉన్నారు, కానీ ఎదురుగా దేనికన్నా సాక్షిగా ఉండాలంటే ఎదురుగా ఏదైనా వస్తూ ఉండొద్దు. అందువల్ల సాక్షి ఏదైతే అయిందో అది ఖచ్చితంగా విలక్షణంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది సాక్షియో, మూడు అవస్థలకి ఏది సాక్షిగా ఉందో, మూడు అవస్థలకి ఏది విలక్షణంగా వేరుగా ఉంటున్నదో, స్వప్న ఆది అనుస్మృతి బలాత్, స్వప్న ఆది స్వప్న మొదలైనటువంటి అండ్ ఇక్కడ స్వప్నం నుంచి ఎందుకు మొదలుపెట్టాడు, ఇందాక జాగ్రత్త నుంచి మొదలుపెట్టాడు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త లేకుండా స్వప్న సుషుప్తులు రెండే, స్వప్నాధీన అంటే ఇక్కడ స్వప్న సుషుప్తులు అన్నమాట. ఈ స్వప్న సుషుప్తులు అనేటువంటి ఈ రెండు అవస్థల్లో నిరంతర జ్ఞాపకం కారణంగా ఈ రెండు అవస్థల్లో ఏ అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవాన్ని నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి కారణంగా సతత ఏకరూప ఎల్లప్పుడూ కూడా ఒకే రూపంలో ఉండేది ఏదో. అంటే వాటిని గుర్తు చేసుకుంటూ స్వప్నంలో సుషుప్తిలో ఉన్నటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఏదైతే నిరంతరము కూడా ఒక్క రూపంగా ఏదో ఒకటే ఒక్క రూపంగా ఏ మార్పు లేకుండా ఉన్నదో సా అదే చితి ఏవా అహం అస్మి. అది ఏ చితి ఏవా, ఆ చితియే అహం అస్మి నేను అని త్వం అవధారయ. ఈ ప్రకారంగా త్వం నీవు అవధారయ అంటే నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. మనకంతా విచారణ విధానాన్ని చెబుతున్నారు ఇక్కడ 16వ శ్లోకంలోనే. విచారణ చేయాలి అని చెప్పి జడ చైతన్యాలను విచారణ చేయాలి, నిరంతరం విచారణ చేయాలని చెప్పి ఆ విచారణ ఎలా సాగించాలనో ఇప్పటివరకు కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ కనిపించేటువంటి వస్తువుల్ని మాత్రమే కాకుండా ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి యొక్క అనుభవాలను మనకి తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్త అవస్థలోనేమో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని విషయాల్ని భోగాల్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అలాగనే దుఃఖపడతా ఉన్నాం ఒక్కొక్కప్పుడు. ఇక స్వప్నావస్థ వచ్చినప్పటికల్లా స్వప్నంలో జరుగుతున్నటువంటి వాటిని అక్కడ స్వప్న పురుషుడు చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, సుఖమో దుఃఖమో పడుతూ ఉన్నాడు. ఇక సుషుప్తి అవస్థకు వచ్చినప్పటికల్లా ఆ సుషుప్తి పురుషుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉంటున్నాడు, కేవలంగా ఉంటున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. ఈ మూడు రకాలైనటువంటి అనుభవాలు మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉంటే ఈ అనుభవాలను మనకి అంటే మనకి తెలిసినటువంటి అనుభవాలని మనకి చెప్పి ఆ వాటిట్లో ఉన్నది ఈ చైతన్యమే నువ్వే అని ఇక్కడ చెప్తున్నారు. అంటే వీటన్నిటికీ సాక్షిగా ఉన్నది నీవే, వీటన్నిటికీ వేరుగా ఉన్నది నీవే, వీటిని గుర్తుంచుకునేది కూడా నీవే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది సాక్షి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సాక్షిగా ఉన్నావు అని చెప్తున్నారు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటివి జీవుడికి మూడు అవస్థలు. ఈ మూడు అవస్థల్లో జీవుడు దర్శించేటువంటి లోకాలు కూడా వేరువేరుగా ఉంటాయి. మూడు అవస్థలు వేరే, ఈ మూడు అవస్థల్లో దర్శించేటువంటి లోకాలు కూడా వేరే. జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం. జాగ్రత్త అవస్థలో చూసేది జాగ్రత్త ప్రపంచం, స్వప్నావస్థలో చూసేది స్వప్న ప్రపంచం, సుషుప్తి అవస్థలో చూసేది సుషుప్తి ప్రపంచం. ఇక ఈ లోకాల్లో వ్యవహరించేటువంటి జీవుణ్ణి కూడా వేరువేరు పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నటువంటి ఈ జీవుణ్ణి మనం ఏ పేరుతో పిలుస్తున్నాం, విశ్వుడు అని అంటున్నాం. స్వప్నావస్థలో వ్యవహరిస్తూ అనుభవాలు పొందుతున్నటువంటి జీవుణ్ణి తైజస్సుడు అన్నాం. సుషుప్తి అవస్థలో ఏ అనుభవాలు లేకుండా ఉన్నటువంటి పురుషుణ్ణి అక్కడ మనం ఏమంటున్నామంటే ప్రాజ్ఞుడు అని అంటున్నాం. ఇలా వేరువేరు అవస్థల్లో వేరువేరు పేర్లతో ఉన్నటువంటి జీవుడు వేరువేరు లోకాలను చూస్తూ వేరువేరు అనుభవాలు పొందుతూ ఉన్నాడు. మేలుకున్న అవస్థ ఏమో జాగ్రత్త అవస్థ. ఈ అవస్థ ఏదైతే ఉందో ఈ జాగ్రత్త అవస్థ, ఈ జాగ్రత్త అవస్థలో జీవుడు ఈ లోకంలో అనుభవాలు పొందుతూ ఉన్నాడు. స్వప్నావస్థ అంటే మనం నిద్రపోయిన తర్వాత వచ్చేది. అయితే నిద్రపోయిన తర్వాత ఎందుకు వస్తుందంటే శరీరం అలసిపోయి నిద్రపోతున్నాం కానీ మనసు అలసిపోలా. ముందు శరీరం అలసిపోద్ది, తర్వాత మనసు అలసిపోద్ది. శరీరం అలసిపోతే నిద్ర, కానీ మనసు అలవలేదు కదా, అందుకని అది మాత్రం మేలుకొని ఉంటుంది. మనం శరీరం నిద్రపోయినా మనస్సు మేలుకొన్నటువంటి అవస్థ ఏదైతే ఉందో అది స్వప్నావస్థ. అప్పుడేం జరుగుద్ది, ఈ మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. తన లోపలటువంటి వాసనలకు అనుగుణంగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. ఆ ప్రపంచంలో తిరగటానికి తన యొక్క ప్రతిరూపాన్ని కూడా సృష్టించుకుంటుంది. అలా సృష్టించుకొని ఆ ప్రపంచంలో ఆ జీవుడు తిరుగుతూ ఉండటం అనేటువంటిది అక్కడ ఒక కథ, అక్కడ ఒక లోకం, అక్కడ ఒక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనస్సు అలసిపోయిందో, అంటే శరీరం అలసిపోయింది కదా, తర్వాత మనస్సు కూడా అలసిపోయిందో, అంటే ఎప్పుడైతే ఈ స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుందో దాని పని అయిపోయింది. మనం పనులు చేసి మనం అలసిపోతాం, శరీరం అలసిపోద్ది, అది స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని అది అలసిపోద్ది. అలసిపోయిన తర్వాత ఈ శరీరము మనస్సు రెండు అలసిపోయిన తర్వాత అప్పుడు గాఢ నిద్ర, దాన్నే సుషుప్తి అంటాం. ఈ అవస్థలో జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. ప్రాజ్ఞ అంటే ఏమీ తెలియకుండా ఉండేటువంటి స్థితి, అందుకని ప్రాజ్ఞుడు అని అంటాం. కాబట్టి ఇలా శరీరము మనస్సు పూర్తిగా అలసిపోయి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో జీవుడు హాయిగా నిద్రపోతాడు. అప్పుడు జీవుడికి ఏ అనుభవాలు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, ఏమీ చెయ్యడు, ఏమీ తెలియదు. అందుకని ఆ స్థితిని చెప్తారు, కిమపి న జానామి సుఖేన మయా నిద్ర అనుభూయత. కిమపి న జానామి, నాకు అసలు ఏమీ తెలియదు, సుఖేన మయా నిద్ర అనుభూయత, హాయిగా నిద్రపోయాను నేను. ఈ విధంగా వేర్వేరు అవస్థల్లో వేర్వేరు అనుభవాలు ఉంటాయి జీవుడికి. జీవుడికి వేర్వేరు పేర్లు ఉన్నాయి, వేర్వేరు అవస్థలు, వేర్వేరు లోకాలు, వేర్వేరు అనుభవాలు. ఇక జీవుడు స్థూల శరీరంలో ఉన్నప్పుడు జాగ్రత్త లోకాన్ని చూస్తాడు, సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచాన్ని, స్వప్న లోకాన్ని చూస్తాడు, కారణ శరీరంలో ఉన్నప్పుడు సుషుప్తి శూన్యాన్ని చూస్తాడు. ఇక్కడ సుషుప్తి లోకాన్ని చూస్తాడనే కంటే సుషుప్తి శూన్యాన్ని, ఎందుకంటే అక్కడ ఏముండదు, ఆ సుషుప్తి శూన్యాన్ని చూస్తాడు. అయితే ఈ మూడు లోకాలని చూసేటువంటి, అనుభవించేటువంటి జీవుడు ఒక్కడేనా, వేరువేరా? ఇది ఇప్పుడు మనకు కావాలి. ఇంతవరకు మనకు అది తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ మూడు అవస్థల్లో విశ్వ తేజస్సు ప్రాజ్ఞులు కదండి తిరుగుతుంది, మరి ఇక్కడ జీవుడు ఒక్కడా వేరువేరా అనేటువంటి సందేహం మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకనంటే జాగ్రత్త అవస్థలో ఒక ఆయన డాక్టర్, కానీ స్వప్నావస్థలో కూలీ అయ్యాడు లేక కాంపౌండర్ అయ్యాడు, కావచ్చు కదా అలా అయ్యాడు. జాగ్రత్త అవస్థలో ఒక ఆయన రైతు, స్వప్నావస్థలో అతడు మంత్రి, ఏదో లోపల అనుకుంటా ఉన్నాడు నేను కూడా మంత్రిని అయితే బాగుండు, ఆహా ఎంత దర్జాగా ఉంటుందని ఏదో మనసులో అనుకున్నాడు, గట్టిగా అనుకున్నాడు, అది కాస్త స్వప్న రూపంలో ఫలించింది. సుషుప్తిలో మాత్రం ఏమీ లేనటువంటి శూన్యంగా ఉంటాడు ఎవడైనంతే, సుషుప్తిలో మాత్రం తేడా లేదు, ఏమీ లేనటువంటి శూన్యం. మరి ముగ్గురు కూడా వేరే వ్యక్తులేగా, ఎందుకంటే జాగ్రత్తలోనేమో డాక్టరు, స్వప్నంలోనేమో కాంపౌండరు, సుషుప్తిలో వచ్చినప్పటికల్లా ఏమీ లేదు. అంటే మూడు వేరువేరేనా కాదా, వేరువేరే అనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ యథార్థం ఏమిటంటే ఇలా ముగ్గురుగా కనిపించేటువంటి ఈ మూడు వ్యక్తిత్వాలు కూడా, ముగ్గురుగా కనిపించేటువంటి మూడు వ్యక్తిత్వాలు ఒకే జీవుడు, ఆ జీవుడు మాత్రం ఒక్కడే. ఎలా? అనుభవాలేమో వ్యక్తిత్వాలవి, జీవుడు మాత్రం ఒక్కడే. అనుభవాలు వ్యక్తిత్వాలు, జీవుడు మాత్రం ఒక్కడే. రామారావు గారు, ఏ రామారావు? ఒక రామారావు. ఆయన పొద్దున్నే ఉదయం 10 గంటల వరకు ఇంట్లో ఉంటాడు, భార్యకి చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంటాడు, పిల్లల యొక్క ఆలనాపాలన చూస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏదైనా కావాలంటే కొనిపెట్టడం కానీ చేయటం కానీ, మరి భార్యకి ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తాడు. ఆయన ఏమంటారంటే గృహస్థుడు అంటారు, అది ఇంటి యజమాని, ఇంటి పెద్ద అని అంటారు. 10 గంటల తర్వాత ఆయన బస్సు ఎక్కి పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాడు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంటాడు, మధ్యాహ్నం భోజనం కూడా తీసుకెళ్తాడు, అక్కడే తింటాడు. ఏం చేస్తాడు అక్కడ పని అయినా అంటే ప్రతి పీరియడ్లో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఏమని పిలుస్తున్నారు? టీచర్, ఉపాధ్యాయుడు అని పిలుస్తారు. సరే, సాయంత్రం 4 అయిన తర్వాత చిన్నగా ఒక పార్క్ దగ్గరికి వస్తాడు. ఓ పార్క్ లాంటి ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఉంది, అది పల్లెటూళ్ళని ఉంటే అక్కడ కూర్చుంటాడు. జనం ఎవరు ఉండదు, జనసంచారం ఉండదు, అక్కడ కూర్చొని చక్కగా ఆయనకి కవిత్వం మీద మంచి అభిరుచి ఉన్నందుకని కవిత్వం రాస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏమనాలా, కవి ఏమండి, కవి, టీచరు, గృహస్థుడు, ముగ్గురు ఒక్కరా వేరా అని మనం అడిగామనుకోండి ఏం చెబుతారు? ఇక్కడ మాత్రం మన తెలివి బాగానే పనిచేస్తుంది. ఆ ముగ్గురు ఒక్కరేలేండి, ముగ్గురు ఒక్కరేమిటనండి, అక్కడేమో పిల్లలకి పాఠాలు చెబుతుండే, అక్కడేమో కవిత్వం రాసుకుంటుండే, ఇక్కడేమో ఇంట్లో పనులు చేస్తుండే, వాళ్ళకేదో కావాల్సినవి అడిగితే ఇస్తుండే, ఇది చేస్తుండే కదా, ఇవన్నీ అంతా వేరువేరుగా ఉన్నాయి కదా, అనుభవాలన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. ఈ అనుభవాలన్నీ కూడా వ్యక్తిత్వాన్ని, కానీ ఆ జీవుడు, ఆ మనిషి, ఆయన మాత్రం ఒక్కడే కదా. అదే ప్రకారంగా ఇక్కడ 3 అవస్థల్లో ఈ జీవుడు, ఒకే జీవుడు ఆ అనుభవాలు పొందేటప్పుడు, జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందేటప్పుడేమో విశ్వడని, స్వప్నావస్థలో అనుభవాలు పొందేటప్పుడేమో తేజస్సుడని, సుషుప్తిలో ఏమీ లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు అప్పుడేమో ప్రాజ్ఞుడని, ఇలా 3 రకాలుగా పిలిచారే కానీ మొత్తం మీద ఈ 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలకి వెనక ఉన్నటువంటి జీవుడు మాత్రం ఒక్కడే అనేటువంటి విషయం మనకిక్కడ అర్థమవుతుంది. నిజంగా జీవుడికి ఈ 3 శరీరాలు కూడా 3 ధామాలు, 3 ఇళ్ళు. ఈ 3 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అంటే ఈ 3 కూడా 3 ఇళ్ళ లాంటివి అన్నమాట. 3 శరీరాలు కూడా 3 ఇళ్ళు. ఎందుకనంటే మనకి శరీరాన్ని ఏం చెప్తాం, ఈ క్షేత్రాన్ని గృహంతో కూడా పోలిసి చెప్తాం కదా. మరి స్థూల శరీరంలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ, స్థూల శరీరంలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటాడు కదా, సూక్ష్మ శరీరంలో కూర్చున్నప్పుడు స్వప్నలోకాన్ని దర్శిస్తాడు కదా, కారణ శరీరంలో ఉన్నప్పుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉంటాడు కదా, ఇందా చెప్తున్నాం. మరైతే స్థూల శరీరం అనేటువంటి ఇంట్లో కూర్చొని, ఇప్పుడు దాన్ని ఇల్లు అన్నాం కదా, స్థూల శరీరం అనేటువంటి ఇంట్లో కూర్చొని జాగ్రత్త లోకాన్ని దర్శిస్తూ అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఆ జీవుడే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలో కూర్చొని ఏం చేస్తున్నాడు, స్వప్న లోకాన్ని దర్శిస్తూ అక్కడ అనుభవాలు పొందుతూ ఉన్నాడు. అదే జీవుడు కారణ శరీరంలో కూర్చొని, రెండింటి నుంచి లోపలికి వెళ్ళి కారణ శరీరంలో కూర్చొని సుషుప్తిలో ఉండి హాయిగా ఆనందంగా ఏమీ చూడకుండా, ఏమీ చేయకుండా, ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నాడు. జీవుడి యొక్క అనుభవాలను బట్టి ఇందాక చెప్పుకున్నాం, ఈ ఊళ్ళోనేమో గృహస్థుడు, పొరుగుళ్ళోనేమో టీచరు, పార్కులోనేమో కవి. అదే ప్రకారంగా ఇక్కడ స్థూల శరీరంలో కూర్చున్నప్పుడు విశ్వడు, సూక్ష్మ శరీరంలో కూర్చున్నప్పుడు తేజస్సుడు, కారణ శరీరంలో కూర్చున్నప్పుడు ప్రాజ్ఞుడు. ఆయన అనుభవాలు వేరు, ఈయన అనుభవాలు వేరు, ఆయన అనుభవాలు వేరు. అయితే ఈ 3 అనుభవాలు పొందుతుంది ఎవరు? ఒక్కడే, ఒక్కడైనటువంటి జీవుడు అని. కాబట్టి జీవుడి యొక్క అనుభవాలను బట్టి ఇక్కడ ఈ 3 పేర్లు ఉన్నాయి, కానీ లేకపోతే ఇంకేమీ లేదు. ఇక్కడ కూడా అంతే, జీవుడి యొక్క అనుభవాలను బట్టి, ఆ ఇంట్లో చేసేటువంటి పనులు బట్టి ఆయన ఇంటి పెద్ద, ఇంటి యజమాని అన్నారు. అక్కడ చేసే పనిని బట్టి టీచర్ అన్నారు, అక్కడ చేసే పనిని బట్టి కవి అన్నారు. అంటే పనిని బట్టి ఆ పేర్లు మార్పే, కానీ అసలు పేరు మాత్రం ఆయన రామారావే, ఇక్కడ అక్కడ అక్కడ. అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ పేర్లు 3 ఉన్నప్పటికీ, విశ్వ తేజస్సు ప్రాజ్ఞులు అనేటువంటి పేర్లలో ఆయన ఏ రకంగా వ్యవహరించినప్పటికీ కూడా మొత్తం ఒక్కడే. అలా ఒక్కడే కనుక కాకపోతే, ఒక్కడే కాదనుకోండి, మనం ఆపోజిట్లో ఆలోచిద్దాం, ఒక్కడే కాకపోతే ఏం జరిగేది? స్వప్నలోకంలో పొందినటువంటి అనుభవాలని ఎలా గుర్తుపెట్టుకుంటాడు? రాత్రి మీకు ఏ స్వప్నం వచ్చిందో తెల్లారి పొద్దున్నే మీరు చెప్తున్నారు కదా, రాత్రి నాకు ఈ కల వచ్చిందని చెబుతున్నారు కదా, మరి రాత్రి కళ్ళ కన్నటువంటి వాడు వేరేవాడైతే ఇప్పుడు మీరెట్టు చెబుతారు? కాబట్టి మీరే మరి సుషుప్తిలో హాయిగా నేను నిద్రపోయానని చెబుతున్నారు కదా, మరి ఆ అనుభవాన్ని మీరు ఎట్ట చెబుతున్నారు? అది వేరేవాడు కనుకైతే, వాడెవడో నిద్రపోతే నువ్వెట్ట చెబుతావు? అంటే ఆ స్వప్నంలో పొందినటువంటి అనుభవాలు కానీ సుషుప్తులై కానీ లేదు నిన్న జాగ్రత్తావస్థలో జరిగినటువంటివి, నిన్న ఏం జరిగిందో అది చెప్తావు. నిన్న వాడు కనపడ్డాడరా, వాడికి నాకు తగాడైందని అంటే అది నువ్వు ఎట్లా చెబుతున్నావు? నువ్వు కాబట్టి. కాబట్టి ఈ మూడు అవస్థల్లో ఉన్నటువంటి వాడు ఒక్కడే అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అంటే జాగ్రత్త అవస్థలో అక్కడి జీవుడు చేసేటువంటి పనుల్ని, పొందేటువంటి అనుభవాల్ని, అలాగే స్వప్నావస్థలో అక్కడికి జీవుడు చేసేటువంటి పనుల్ని, పొందేటువంటి అనుభవాల్ని, సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ఆ ఏమీ తెలియనటువంటి అజ్ఞానాన్ని, ఆ సుఖాన్ని ఎవరు సాక్షిగా చూస్తున్నారో అదే జీవుడి యొక్క అసలు స్వరూపం. అంటే ఈ మూడు అవస్థల్లో కూడా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నేను స్వప్నంలో అట్లా సుషుప్తిలో అట్లా అని చెప్తున్నావు అంటే అది ఎట్లా తెలుసు నీకు? అంటే నీకెవరో లోపల అందిస్తున్నారు. ఎవరు అందిస్తున్నారు? అదే జీవుడు సాక్షి. ఎవరా సాక్షి? అదే చిత్తు, అదే చైతన్యం, అదే నీ అసలు స్వరూపం. కాబట్టి నీ అసలు స్వరూపం ఏమిటనంటే ఆ మూడు అవస్థల్ని కూడా చూస్తూ ఉన్నటువంటి కేవల సాక్షి. ఆ మూడు అవస్థలు, ఆ మూడు అవస్థల్లో ముగ్గురు పొందుతున్నటువంటి అనుభవాలు, మూడు వ్యక్తిత్వాలు పొందుతున్నటువంటి అనుభవాల్ని కేవలంగా చూస్తూ ఉన్నటువంటి సాక్షి చైతన్యం, చితి. అదే నేను, అదే నీవు. కాబట్టి ఆ చితి ప్రకాశం, ఆ చైతన్యం ఏదైతే ఉందో దానివల్లనే మూడు అవస్థలు, అందులో అనుభవాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మూడు అవస్థల్లో ఉన్నటువంటి అనుభవాలకి సాక్షి ఎవరై అంటే ఈ చిత్తి ప్రకాశమే, ఈ చైతన్యమే సాక్షి. ఆ సాక్షే నేను అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మూడు లోకాలని చూడాలన్నా, మూడు ధామాలని అంటే మూడు ఇళ్ళని అంటే స్థూల సూక్ష్మ శరీరాలని వాడుకోవాలన్నా చైతన్యం కావాలి. చైతన్యం వద్దు, చైతన్యం లేకపోతే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ ఏమన్నా ఏ వస్తున్నాయి? సరిపోయినటువంటి వాడికి ఏ వస్తున్నాయి? కాబట్టి ఏమి లేదు. అందువల్ల అన్నిటికీ చైతన్యం కావాలి. అదే జీవుడి చైతన్యం, అదే నేను. కాబట్టి నా వల్లనే ఇక్కడ విశ్వుడు ఈ లోకంలో అనుభవాలు పొందుతున్నాడు. నా వల్లనే అంటే చైతన్యమైనటువంటి నా వల్లనే సుషుప్తిలో తైజసుడు అనుభవాలు పొందుతున్నాడు. అలాగనే చైతన్యమైనటువంటి నా వల్లనే సుషుప్తిలో అక్కడ ప్రాజ్ఞుడు ఏ అనుభవాలు లేకుండా కేవలం హాయిగా ఆనందంగా ఉన్నాడు. కాబట్టి చితినైనటువంటి నేను, చైతన్యమైనటువంటి నేను విశ్వుడి వేషంలో జాగ్రత్త అవస్థలో ఉన్నాను. మళ్ళీ ఇంకొక భావంలో విశ్వుడి వేషంలో, ఆ వేషం వేసుకొని జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందాను, తైజసుడి వేషంలో స్వప్నావస్థలో అనుభవాలు పొందాను, మళ్ళీ సుషుప్తిలో ప్రాజ్ఞుడి వేషంతో అక్కడ అనుభవాలు పొందుతూ ఉన్నాను. ఈ అనుభవాలు లేకుండా ఉన్నాను. కాకపోతే మూడు వేషాల్లోని మూడు అనుభవాలు నాకు తెలుసు, మూడు వేషాలు నాకు తెలుసు. ఈ ఊళ్ళో ఒక నాటకం వేసి ఒక వేషం వేసింది నేనే, ఇంకొక ఊళ్ళో కూడా ఆ నాటకం వేసింది మొన్న 10 రోజుల నాటి నేనే, ఇంకొక నెల కిందట ఇంకొక ఊళ్ళో కూడా నాటకం వేసింది నేనే. ఇక్కడ ఆ నాటకంలో నాకు ఒక పేరు ఉంది, అక్కడ నాటకంలో ఒక పేరు ఉంది, అక్కడ నాటకంలో ఒక పేరు ఉంది. ఈ నాటకంలో నా పాత్ర స్వభావం వేరు, అక్కడ స్వభావం వేరు, అక్కడ స్వభావం వేరు. కానీ ఈ మూడు కూడా నాకు తెలుసు. కారణం ఏంటంటే ఈ మూడు కూడా నేనే, అదే చైతన్యం. కాబట్టి ఇక్కడ ఈ చైతన్యం అనేటువంటిదే నేను, తెలుసుకునేటువంటి చైతన్యమే నేను. కనుక నేను సాక్షిని, మూడు అనుభవాలకి, మూడు వ్యక్తిత్వాలకి నేను సాక్షిని. అయితే ఈ సాక్షే ఈ మూడింటికి కూడా వేరుగా ఉన్నది అని చెప్తున్నారు. నిజం, మూడు అవస్థలకి వేరుగా ఉండేటువంటిదే ఆత్మ, ఆత్మ చైతన్యం. మూడు అవస్థలకి వేరుగా ఉంటుంది. ఆ అవస్థల కన్నా ఆ అవస్థలు చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఎప్పుడైనా అవస్థలు చూస్తూ సాక్షిగా ఉండేది వేరుగా ఉండకుండా ఎట్లా ఉంటుంది? అందుకని ఇక్కడ వేరుగా ఉన్నది. ఇక మూడో విషయం ఏమిటంటే, ఈ మూడు ధామాలు, ఈ మూడు లోకాలు, ఈ మూడు వ్యక్తిత్వాలు, అంటే వీటన్నిటినీ కూడా తెలుసుకుంటున్నది కూడా నేనే అనేటువంటి విషయం కోసం అది చెప్పారు ఇక్కడ. దాన్ని ఇక్కడ చెప్తాను. మూడు ధామాలు, మూడు లోకాలు, మూడు వ్యక్తిత్వాలు మారిపోతా ఉన్నాయి. మరి చిత్రమైనటువంటి నేను కూడా మారిపోతున్నానా? అది నేను మారిపోతున్నానా? ఇక్కడ గృహస్థుడిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు లుంగి కట్టుకొని ఇంట్లో పని చేయొచ్చు. బనీన్ వేసుకొని ఇంట్లో కట్టుకొని లుంగి కట్టుకొని పని చేయొచ్చు. కానీ స్కూల్కి కూడా అడ్రస్ తోటి పోతాడా? స్కూల్కి అడ్రస్ తోటి పోతాడు, ప్యాంటు షర్టు లేదా పంచ చొక్కా కండలో ఏదో ఒకటి వేసుకొని పోతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాడు ఒక్కడా కాదా? డ్రెస్ మారినంత మాత్రం మనిషి మారుతాడా? మారు. కాబట్టి విష్ణుడి వేషం వేసుకున్నావు, కైలీసుడి వేషం వేసుకున్నావు, ప్రాకుడి వేషం వేసుకున్నావు, వేసుకున్నది ఎవరు? నువ్వే. కాబట్టి నువ్వు మాత్రం మారలా, వేషాలు మాత్రం మారినాయి, కానీ నువ్వు మాత్రం మారలా. అదే ఇక్కడ చెప్తా ఉంది. వ్యక్తిత్వాలు మారిపోతున్నాయి, కానీ చైతన్యమైనటువంటి నేను మారటం లేదు. అంటే ఈ చితి, ఈ చైతన్యం నిర్వికారం, వికారాలు లేనిది, అంటే మార్పులు లేనటువంటిది. అన్ని మార్పుల్ని గమనించేటువంటి సాక్షిగా ఉండి చూచేటువంటిది కనుక మార్పులకి అతీతమైనటువంటిది. చైతన్యంలో ఏ మార్పు లేదు, కానీ ఈ చైతన్యం ఒక వేషం వేసుకున్నప్పుడు అదిగో ఆ వేషం మారిపోతా ఉంది. కాసేపు ఈ వేషం, కాసేపు ఆ వేషం, కాసేపు ఆ వేషంతో అలా మారిపోతా ఉంది. కానీ చైతన్యం మాత్రం ఎప్పుడు కూడా ఏకరూపంతో ఉండేది. చితి ఏకరూపం, మార్పులు చెందేది కనుక అయితే జాగ్రత్త అవస్థలో చితి మారిపోతుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ గుర్తుండడానికి వీల్లేదు. నిజంగా మారేది కనుకైతే జాగ్రత్త అవస్థలో ఒకటి, స్వప్నావస్థలో ఒకటి అయితే, జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉండదు, స్వప్నావస్థలో అది సుషుప్తిలో ఉండదు. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి? అన్నింటిలో కూడా ఒకే చితి, ఒకే చైతన్యం ఉంది అని మనం అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ ఏకరూపం ఒక్కటే. సుషుప్తిలో ఉన్నటువంటి చితి ఏదైతే ఉందో అదే మళ్ళీ మేలుకోవటంతో జాగ్రత్తలో ఉన్నటువంటి చితి కూడా. అంటే ఈ చైతన్యం అనుస్యూతంగా ఉంటుంది. అనుస్యూతం అని అంటే ముక్కలు ముక్కలు కాకుండా నిరంతరాయంగా ఆ చితి ఎల్లప్పుడూ ఉంటుంది. దాని వేషం మాత్రం అలా అలా బయలుదేరి వస్తూ ఉన్నది. ఈ కాసేపు ఈ వేషం, ఈ కాసేపు ఈ వేషం, ఈ కాసేపు ఈ వేషం, దాని ప్రయాణం మాత్రం ఆగల, అది అలాగ సాగిపోతానే ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, ఉదయం 6 గంటల దగ్గర నుంచి మనం ఏ వేషం వేసుకుంటున్నాం, విష్ణుడి వేషం వేసుకుంటాం. ఉదయం 6 గంటల నుంచి ఎప్పటిదాకా? రాత్రి మళ్ళీ 10 గంటల దాకా లేదా 9 గంటల దాకా విష్ణుడి వేషం వేసుకొని, ఆ తర్వాత ఆ వేషం తీసేవతలు పారేసి తైజస్సు వేషం వేసుకొని, ఆ వేషాన్ని మళ్ళీ తర్వాత కాసేపటికి తీసేసి ప్రాజ్ఞుడి వేషం వేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఆ వేషం తీసేసి మళ్ళీ 6 గంటలు కాగానే మళ్ళీ మొదటి వేషం వచ్చేస్తుంది. ప్రతిరోజు ఇట్లా వేషాలు వేసుకొని తీసేసుకొని ఇలా మారిపోతూ ఉన్నాం. ఇలా మారే వాటిలో ఉన్నటువంటి, మారకుండా ఉన్నటువంటి చితిని నేను. ఈ మూడు అవస్థల్లో మారుతూ ఉండేటువంటి ఈ వ్యక్తిత్వాలకి ఆధారంగా మారకుండా ఉండేటువంటి చితిని, చైతన్యాన్ని నేను అనేటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మూడు అవస్థలకి, ఆ అవస్థల్లో ఉన్నటువంటి అనుభవాలకి సాక్షిని నేనే, అన్నింటికీ సాక్షిని నేనే అని నిరంతరం కూడా చింతన చేస్తూ ఉండాలా? ఎల్లప్పుడూ కూడా చింతన చేస్తూ ఉండు. అవభాసయ సంతతం, నిరంతరం చింతయ, చింతించు, విచారణ చేయి అని చెప్తున్నారు. ఈ విధంగా మనం నిరంతరం కూడా ఆత్మవిచారణ చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క స్థితిలో మనం నిలవటానికి వీలవుద్ది. మన స్వస్థితిలో, మన ఆత్మస్థితిలో, మన యథార్థ స్థితిలో మనం నిలిచిపోవటానికి వీలవుద్ది. ఎప్పుడనంటే మనం ఇలా నిరంతరం విచారణ చేస్తూ ఉంటేనే. ఏదో అప్పుడు కాస్త రోజుకో 10 నిమిషాలు 15 నిమిషాలు విచారణ చేస్తే అది ఏ మూలకు పోతూ ఉంటుంది. అందుకని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. కైవల్యోపనిషత్తులో కూడా ఒక మాట చెప్పారు దీనికి సంబంధించింది, జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే అని. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు ప్రపంచాలను ఏది ప్రకాశింపజేస్తుందో, ఏ ప్రకాశం వల్ల ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ఉన్నాయో, ఇదేమిటండి ఏ ప్రకాశం అంటున్నారు? నిన్న చెప్పుకున్నాం కదా మనం, ఏదైనా ఒక వస్తువుని కనుక మనం చూడాలి అంటే ఆ వస్తువు మీద కాంతి పడాలి అని చెప్పుకున్నాం కదా. మరి ఈ మూడు అవస్థలు కూడా మనం తెలుసుకోవాలి అని అంటే ఏదో ఒక ప్రకాశం అక్కడ ఉండాలి. ఏమిటా ప్రకాశం అని అంటే అదే ఆత్మ చైతన్యం. కాబట్టి చెబుతుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది ప్రపంచం యత్ ప్రకాశితే, ఏదైతే ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుందో తత్ అది బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వ, తద్బ్రహ్మ ఆ బ్రహ్మము అహం ఇతి జ్ఞాత్వ నేనేని తెలుసుకొని సర్వబంధై ప్రముచ్యతే సమస్తమైనటువంటి బంధాల నుంచి కూడా విడుదల పొందు అన్నారు. అక్కడ ఒకే ఒక్క మాటలో ఈ మూడు అవస్థల్ని ప్రకాశింపజేస్తున్నటువంటిది నువ్వే అని తెలుసుకో, ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకో, దాంతో నీ బంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని. ఇక్కడ కూడా ఈ మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నది నేనే, మూడు అవస్థలకి వేరుగా ఉన్నది నేనే, ఈ మూడు అవస్థల్ని తెలుసుకుంటూ ఉన్నది కూడా నేనే అనేటువంటి భావాన్ని ఈ శ్లోకంలో చెప్పి ఇంకా ఎలా ఆత్మ విచారణ సాగాలనో, ఇంకా ఆత్మ లక్షణాలు ఏమిటో వాటిని గురించి ఇప్పుడు చెప్పబోతామన్నారు. చూడండి తర్వాత శ్లోకం 23, ఇది ఆత్మ లక్షణాల గురించి చెప్పేటువంటి శ్లోకం.
నోదేతి నాస్తము భయాతి న వృద్ధి మేతి, నైవోపయాతి పరిణామ అపక్షయం వా, స్వాధ్యస్త సర్వజననాది వికార సాక్షిన్, సంవిదితి చింతయ సంతతం త్వం. నోదేతి నాస్తము భయాతి న వృద్ధి మేతి, నైవోపయాతి పరిణామం అపక్షయం వా, స్వాధ్యస్త సర్వ జననాది వికార సాక్షిన్, ఏషా హి సంవిదితి చింతయ సంతతం త్వం. నా ఉదేతి, నా ఉదేతి ఇది పుట్టేది కాదు, ఏది చైతన్యం సంగతి, ఇప్పుడు చితి చైతన్యం ఇది పుట్టదు. నా అస్తం ఉపయాతి, అస్తమించదు అంటే మరణించదు, అంటే పుట్టేది కాదు మరణించేది కాదు. నా వృద్ధి యాతి, వృద్ధి చెందదు అంటే పెరిగి పెద్దది కావటం అలాంటివి ఉండదు. నా అపక్షయం క్షీణించదు, క్షయమైపోదు. పరిణామం నా ఉపయాతి, మార్పులేమీ చెందేది కాదు. ఇవన్నీ ఆత్మ లక్షణాలు అన్నమాట, పుట్టేది కాదు చచ్చిపోయేది కాదు, వృద్ధి చెందేది కాదు క్షీణించిపోయేది కాదు, మార్పులు చెందేది కాదు. స్వ అధ్యస్థం స అధ్యస్థం, అధ్యస్థ అంటే ఆరోపించబడ్డ, అంటే ఆత్మ మీద ఆరోపించబడినటువంటి సర్వ జనన ఆది వికార సాక్షిని, పుట్టుక మొదలైనటువంటి అన్ని వికారాలకి సాక్షి ఏదైతే ఉందో ఏషాహి సంవిత్ ఇతి, ఇదే సంవిత్తు, ఇదే సంవిత్తు. సంవిత్ అంటే అన్నీ తెలుసుకునేటువంటి చిత్తు, ఇదే సంవిత్తు. ఇతి అని త్వం సంతతం చింతయా, నీవు ఎల్లప్పుడూ కూడా విచారణ చేస్తూ ఉండు, భావన చేస్తూ ఉండు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నానంటే దాని యొక్క లక్షణాలు చెప్పి, అయ్యా ఇది పుట్టేది కాదు మరణించేది కాదు, వృద్ధి చెందేది కాదు క్షీణించేది కాదు, మార్పులు చెందేటువంటిది కాదు,
ఇదంతా కూడా తన మీద ఆరోపించుకోవటం వల్ల, ఆత్మ మీద ఆరోపించబడటం వల్ల ఈ జనన మరణాలు ఏవైతే ఉన్నాయో, ఈ జనన మరణాలు అనేటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో, అదే నేనే పడుతున్నానని అనుకోవటం జరుగుతుంది. కానీ వాటన్నిటికీ సాక్షిది. ఇలా విచారణ చేయి ఎల్లప్పుడు కూడా. నేను పుట్టేవాడిని పోయేవాడిని ఇలా అనుకోవటం కాకుండా, పుట్టేది పోయేది దేహం, నేను మాత్రం దీనికి సాక్షిని అనేటువంటి భావన నిరంతరం విచారణ చేయి. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే మనం సాక్షిభావన, సాక్షిభావన ఎట్లా చేయాలి? సాక్షిభావన అంటే ఇక్కడ నిజంగా సాక్షిభావన కాదు, ఇది ఆత్మను గురించినటువంటి స్థిరత్వం మనలో కలగటం కోసం చెప్పినటువంటి మాట. కాబట్టి ఏం చేయాలంటే ఈ దేహాది ఇంద్రియాలు వేటితోటైనా సరే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నప్పుడు వాటితో మనం తాదాత్మ్యం చెందకుండా వాటికి వేరుగా ఉండి, ఇదిగో వీటికి వేరుగా ఉన్నటువంటి సాక్షిని నేను అనేటువంటి భావన చేస్తూ ఉన్నట్లయితే నువ్వు నీ స్థితిలో నువ్వు ఉండగలుగుతావు అని. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని, ఆ అవస్థల్లో ఉన్నటువంటి జీవుడి యొక్క అనుభవాలకి సాక్షి అయినటువంటిది ఈ చిత్తి ప్రకాశం, ఈ చైతన్యం అని. అటువంటి చిత్తి ప్రకాశాన్ని, అటువంటి చైతన్యాన్ని, అటువంటి ఆత్మని నేనే అని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండు. అప్పుడే జీవుడి యొక్క యథార్థ స్థితి ఏదైతే ఉందో ఆ యథార్థ స్థితిలో ఉండటం జరుగుతుంది అని మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. మూడు అవస్థలకి సాక్షిని, ఆ సాక్షి అయినటువంటి నేనే ఆత్మని అని నిరంతరం విచారణ చేయమన్నారు. ఇక ఈ శ్లోకంలో ఇంకా జీవుడి యొక్క స్థితిగతుల్ని, యథార్థ స్వరూప స్వభావాల్ని, ఇక్కడ జీవుడి యొక్క స్వరూప స్వభావాలు ఉన్నాయి, యథార్థమైనవి ఉన్నాయి, కల్పితమైనవి ఉన్నాయి. ఎందుకు కల్పితం అని అంటే అధ్యస్థం కావటం వల్ల, ఆరోపించబడటం వల్ల. యథార్థం కాకపోయినా అది మన అనుభవంలో ఉన్నాయి. ఏది, నేను పుట్టేవాడిని, నేను పోయేవాడిని, నేను మంచివాడిని, నేను చెడ్డోడిని, నేను పాపాత్ముడిని, నేను పుణ్యాత్ముడిని, ఈ భావాలన్నీ కూడా అధ్యస్థం, ఆత్మ మీద ఆరోపించబడ్డాయి. కానీ నిజంగా ఈ మన లక్షణాలు కావు. ఆ విషయమే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఎలా విచారణ చేయాలి వీటిని? అంతేకాకుండా తన స్థితిని తాను మర్చిపోవటానికి కారణాన్ని కూడా తెలియజేసి, తన స్థితి తాను ఎందుకు మర్చిపోతున్నాం, మనం ఎందుకు మర్చిపోతున్నాం, నేను ఆత్మననేటువంటి విషయం తెలియజేసి దాన్ని సరి చేసుకొని గుర్తుంచుకునేటువంటి ఉపాయాన్ని ఇదిగో ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మ యొక్క స్థితిగతులు, లక్షణాలు ఏమిటో చెప్తున్నారు. ఆత్మ పుట్టేది కాదు, ఆత్మ మరణించేది కాదు, ఆత్మ వృద్ధి చెందేది కాదు, క్షీణించేది కాదు, అసలు ఏ మార్పులు లేనిది. ఇంతకీ ఆత్మ అంటున్నారు కదండి. ఆత్మ, ఆత్మ అంటే ఏంటి, ఎక్కడుంటుంది? ఆ ఆత్మ అంటే నేనే, మళ్ళీ అది మర్చిపోకూడదు. అంటే నేను కదండి, ఆత్మ అంటే ఏదండి, ఎక్కడుంటుంది? నేనే పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, ఆత్మ అంటే వృద్ధి చెందేవాడిని కాదు, క్షీణించేవాడిని కాదు, ఏవాడిని నేనే, మళ్ళీ అది మర్చిపోకూడదు. పుట్టేవాడిని కాదు అనేటువంటి భావన మనకు ఉండాలి ఎల్లప్పుడు కూడా. నాకు పుట్టుక లేదు, మరణం లేదు, వృద్ధి లేదు, క్షయం లేదు, ఏ మార్పు, నేనే పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, వృద్ధి చెందేవాడిని కాదు, అని క్షీణించేవాడిని కాదు, మనకు కాదు అసలు భావన పెట్టి ఎప్పుడండి మీరు పుట్టింది? ఫలానా సంవత్సరం అండి, 1952లోనండి. వెంటనే మనం చెప్పేస్తాం ఎప్పుడు పుట్టాం. ఫలానా 52 అంటే నాకు పుట్టుకుంది. ఆ ఎంతకాలం బ్రతుకుతావే, ఆ ఇంకేముంది లేండి, ఇంకా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఏదో లేండి, ఇంకా ఏదో భగవంతుడు ఎంతవరకు ఆయుషిస్తాడో అంతవరకు అని అనేస్తూ ఉంటాం భక్తులంగా. మరి బర్త్డే మనం చేసుకుంటాం, డెత్ డే తర్వాత ఎవరో చేస్తారు. ఈ డే ఉంది, ఆ డే ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నామంటే అర్థమైందనమాట, ఈ పుట్టుక మరణం అనేటువంటివి మనకి ఉన్నాయి అనేటువంటి భావంలోనే మనం ఉన్నాం. మనకి పుట్టుక మరణం అనేటువంటి ఉన్నాయనే భావంలోనే ఉన్నాం. అయ్యే కాకుండా వృద్ధి క్షయాలు. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి, చిన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేవాడిని, ఎంత అందంగా ఉండేవాడిని, అందరు నన్ను ఒకటే మీద ఎత్తుకునేవాళ్ళు, ముద్దు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత యవనంలోకి వచ్చాం, కాలేజీలో ఉన్నప్పుడు ఆహా నా ఫోజ్ అప్పుడు చూడాలండి. కానీ ఇప్పుడు ఏముందిలేండి, ఇట్ అయిపోయాను అంటే ఏందనమాట, చిన్నగా వృద్ధి, ఆ వృద్ధి తర్వాత క్షయం,
ఇంకా నాకు ఏడు పోయిన తర్వాత ఏముంది లేని మొహమంతా ముడతలు పడిపోద్ది, పళ్ళన్నీ విడిపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు ఏమో నడవు, ఇంకేముంది లేని నా పరిస్థితి అట్ట ఉంటుంది, ఇంకా తర్వాత ఎప్పుడొకప్పుడు అంటాం. అంటే అర్థమేమిటనమాట, ఈ వృద్ధిక్షయాలు ఉన్నాయి, పుట్టుక మరణాలు ఉన్నాయి, వృద్ధిక్షయాలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి అనేటువంటిది మన అనుభవం, మన అనుభవంలో ఉన్నటువంటిది ఈ విషయం అన్నమాట. మరైతే ఇక్కడ ఏమిటండి మరి ఇలా చెబుతున్నారు, ఏమంటే అది ఆత్మ సంగతి కదండి, నా సంగతి కాదు కదా అని అనుకుంటాం. కాదు, మన సంగతి. ఇలా అనుకుంటేనేమో అది ఆత్మ సంగతి, ఇది నా సంగతి అని అనుకున్నామంటే ఎప్పటికీ నేను ఇట్టనే ఉంటానో అది అట్టనే ఉంటుంది, ఆత్మ అట్టనే ఉంటుంది, నేను ఇట్టే ఉంటాను. కానీ అది నా సంగతి అనేటువంటి భావన కనుక వస్తే ఇప్పుడు నా యథార్థ స్వరూపం ఏమిటనేటువంటి విషయానికి వస్తాం. నేను ఆత్మను కనుకైతే మరి నాకు మరణం లేదు, పుట్టుక లేదు కదా, మరి ఇక్కడ మరణం ఉంది పుట్టుకుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఏమిటి అనేటువంటి విచారణ సాగుద్ది. నేనేమో ఆత్మనాయ, ఆత్మకేమో జనన మరణాలు లేవు, వృద్ధిక్షయాలు లేవు, అలాగనే మార్పులు లేవు. మరి నేనేమో అన్నీ ఉన్నాయని భావిస్తున్నాను, అందరికీ చెబుతున్నాను. ఎలా జరుగుతున్నది ఇది, ఎందుకని? ఏమయ్యా నువ్వు కాదులే, అది వేరే లేవని అంటావా? కాదు, అది నేనే. మరి నేనే ఇచ్చేటవాడిని అయితే నేను ఇచ్చేందుకు అనుకుంటున్నాను? నేను పుట్టుక మరణం లేనివాడిని అయితే ఉన్నాయని నేను ఎందుకు అంటున్నాను? ఎక్కడొస్తుంది తేడా? ఇదే భ్రమ, ఇదే అజ్ఞానం, ఇదే సరైనటువంటి జ్ఞానం లేకపోవటం, ఆత్మజ్ఞానం లేకపోవటం. ఏమిటంటే దేహం పుడతా ఉంది, ఒకప్పుడు మరణిస్తూ ఉంది, దేహం వృద్ధి చెందుతూ ఉంది. పుట్టినప్పుడు ఎంత ఉంది? ఓ 3. ఆ తర్వాత ఏమైంది? అలా అలా పెరుగుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. సరే, తర్వాత ఏమైంది? క్షయం అంటే కాస్త వంగిపోవటం, మరి ఏదో ముడతలు పడతాం, ఇవన్నీ క్షయం. అంటే ఈ మార్పులన్నీ కూడా శరీరానికి జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. శరీరానికి జరిగేటువంటి మార్పుల్ని ఏం చేస్తున్నామంటే నా మీద ఆరోపించుకుంటున్నా, అధ్యస్తం ఆరోపణ, అధ్యస్తం ఆరోపించుకోవటం. శరీరానికి జరుగుతున్నటువంటి ఈ మార్పుల్ని నాకు జరుగుతున్నాయి అనేటువంటి భావనలో ఎందుకున్నామంటే శరీరమే నేను అనేటువంటి భ్రమలో, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. ఇందాక చెప్పాం అజ్ఞానం భ్రమ. ఏమిటి అజ్ఞానం అంటే దేహమే నేనేటువంటి అజ్ఞానం ఉంది. అందుకని దేహం మారితే నేను మారుతున్నాను అంటున్నాం, దేహం వృద్ధి చెందితే నేను వృద్ధి చెందాను అంటున్నాం, దేహం క్షీణిస్తే నేను క్షీణించానంటున్నాం, దేహం పుడితే నేను పుట్టానంటున్నాం, దేహం పోతే నేను పోయానంటున్నాం. అంటే దేహం నేననేటువంటి భావన అజ్ఞానం, ఈ తప్పుడు భావన, ఈ అధ్యస్థ, ఈ ఆరోపణ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇదిగో ఇలా జరుగుతూ ఉందన్నమాట. అందుకనే పుడుతున్నాను, చస్తున్నాను, వృద్ధి చెందుతున్నాను అనేటువంటి తప్పుడు భావన. ఇది నిజంగా మానసికమైనటువంటి ఊహ, ఓ భ్రమ, భ్రాంతి, కానీ నిజం కాదు. మరి నిజమేమిటి? నిజమేమిటంటే శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా తెలుసుకొని మనసు ద్వారా జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని మనసు ద్వారానే సరి చేసుకోవాలి. ఇక్కడ నీ మనసు ద్వారా ఒక పొరపాటు జరిగింది, ఈ జరిగినటువంటి పొరపాటును మళ్ళీ మనసు ద్వారానే నువ్వు సరి చేసుకోవాలి. దేహమే నేను అనేటువంటి ఈ తప్పుడు భావన పోవాలి అంటే ఆత్మయే నేను అనేటువంటి నిజమైనటువంటి భావన నువ్వు చేయాలి. దేహమే నేను అనేటువంటి తప్పుడు భావన తెలుసుకోవాలి ముందు. తెలుసుకొని ఈ భావనలో ఇప్పుడు ఇంతకాలం నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ భావన పోగొట్టడం కోసం ఆత్మయే నేను, నేను ఆత్మను అనేటువంటి సరైనటువంటి భావన మళ్ళీ మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చింతన ద్వారా మనలో ఉన్నటువంటి ఈ భ్రమని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి. అలా సరి చేసుకోవాలి అని అంటే దేహం యొక్క పుట్టుకని, పెరుగుదలని, క్షీణతని, మరణాన్ని, మార్పుల్ని అన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి నేను సంవిత్తుని, ఆత్మని, సకలాన్ని తెలుసుకునే సాక్షిని అనేటువంటి భావన చేయాలి. దేహం యొక్క మార్పుల్ని నేను చూస్తున్నాను, అలా చూసేటువంటి నేను ఆత్మ చైతన్యాన్ని, సంవిత్తుని, ఆత్మను. ఈ జనన మరణాలు, ఈ వృద్ధిక్షయాలు, ఈ మార్పులు ఇవి నావి కాదు, ఇవి దేహానివి. నేను నిర్వికారమైనటువంటి సాక్షిని, అంటే ఏ వికారాలు లేకుండా ఉన్నటువంటి సాక్షిని అని విచారణ చేస్తూ అలా సాక్షిగా తెలుసుకునేటువంటి తెలివిగా చితిగా చైతన్యంగా అలా ఉండిపోవాలి. అలా ఉండిపోమనే ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అయ్యా, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. మార్పులన్నీ దేహానికి ఉన్నాయి, ఆత్మైనటువంటి నీకు లేవు. దేహమే నేను అనుకున్నావు కాబట్టి ఆ మార్పులన్నీ నీ అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఈ పొరపాటును ఏం చేస్తావంటే, ఆత్మయే నేనని తెలుసుకొని మార్పులన్నీ దేహాన్ని నాది కాదు అనేటువంటి విచారణ చేస్తూ ఉండు. అలా విచారణ చేస్తావంటే నువ్వు నీ స్వస్థితిలో, ఆత్మస్థితిలో నువ్వు నిలబడిపోతావు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎలా ఈ స్థితిలో నిలవాలనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నా, రేపు తెలుసుకుందాం.